చే సత్యం నందడగే సర్వసృష్టి సత్యరూపములేని స్థలమేది కనుగొన్నా శుద్ధ సత్వమదియే చూడరయ్యా శుద్ధ సత్వమదియే చూడరయ్యా సత్యంబులేనట్టి స్థలమేదు కనుగొన్నా శుద్ధ సత్వమదియే చూడరయ్యా శుద్ధ సత్వమదియే శుద్ధ సత్వమదియే చూడరయ్యా ఏకం సత్విప్రా బహుధా వదంతి సత్యం ఒక్కటే అయినప్పటికీ ఋషులు దానికి అనేక నామములు చెబుతూ వచ్చారు సత్యము ఏ ఒక్కరి సొత్తు కాదు ఏ ఒక్క దేశమునకును సంబంధించినటువంటిది కాదు ఏ ఒక్క మతమునకును సంబంధించినటువంటిది కాదు ఏ ఒక్క కాలమునకును సంబంధించినటువంటిది కాదు దేశ కాల పాత్ర మత అతీతమైనటువంటి ఒక సత్యము అన్ని దేశముల వారు అన్ని మతముల వారు అన్ని కాలముల వారు కూడాను ఈ సత్యాన్ని అనుసరించటంలో సర్వాధికారము ఉంటున్నది సత్యము ఎవరిని అనుసరించదు ప్రతి మానవుడు కూడాను సత్యముని అనుసరించాలి మానవ పితామహుడైనటువంటి మనువు ఈ సత్యముని జగత్తులకు ప్రబోధిస్తూ వచ్చాడు మనువు నుండియే ఆవిర్భవించినటువంటి వాడు కనుక మానవుడు ఇతనికి మనుజ అని పేరు వచ్చింది మానవుడు సత్యవాక్ పరిపాలనకై సర్వమును త్యాగం చేయాలని కూడాను మనువు యొక్క శాసనం కానీ దేశకాల పరిస్థితుల ప్రభావాన్ని పురస్కరించుకుని ఈనాడు దీనికి విరుద్ధమైన మార్గమును అనుసరిస్తూ ఉన్నది సత్యం జన విరోధాయ అసత్యం జనరంజనం సురా విక్రేయతే స్థానే దద్యాదికం పీత్వా గృహీ గృహీ సత్యం జన విరోధాయ అసత్యం జనరంజనం ఈనాటి మానవులకు అసత్యమే అది రుచిగా దోస్తుంది సత్యము విరోధముగా భావిస్తుంటారు ఈనాటి మానవుడు అన్నింటినీ తెలుసుకున్నట్టుకు ప్రయత్నిస్తున్నాడు కాని సత్యాన్ని తెలుసుకున్నట్టుకు ప్రయత్నించటం లేదు సత్యము నుండి ఏ సర్వభోగములు సర్వభాగ్యములు లభిస్తూ ఉన్నవి ప్రాచీన కాలమునందు సత్యం అననే ప్రభువులు పాలన చేయగలుగుతూ వచ్చారు సత్యమే శీలము సత్యమే మతము సత్యమే ప్రాణము సత్యమే తపస్సు సత్యమే దైవము ఇట్టి నిత్య సత్యమును విస్మరించి ప్రాకృతమైన అనిత్యమైన అసత్యాన్ని విశ్వసించి మానవత్వాన్ని కోల్పోవటంలో మానవుని యొక్క బలహీనత ప్రకటితమవుతున్నది మనువు మరొక విషయాన్ని కూడాను జగత్తులకు ప్రకటితం చేస్తూ వచ్చాడు సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ ప్రక్రూజాత్ సత్యం అప్రియం అనగా ప్రియము కదా అని అసత్యం ఆడకూడదు అప్రియము కదా అని కేవలము సత్యమును కఠినంగా చెప్పకూడదు ప్రతి మానవుడు కూడాను సత్యమునే పలకాలి ప్రీతికరమైనటువంటి సత్యాన్ని పలకాలి దీనినే భగవద్గీత యందు అన్ఉద్వేగకరం వాక్యం సత్యం ప్రీతి హితం చేయద్ది అన్ఉద్వేగకరం వాక్యం సత్యం ప్రీతి హితం చేయద్ది ప్రీతి హితముగాను అన్ఉద్వేగముగను ప్రీతిగాను ఉండాలి కన్నులు లేని వ్యక్తిని మనం చూసినప్పుడు నిజముగా అతనికి కనులు లేవు, ఇది సత్యమే. కానీ సత్యము కదా అని ఓ గుడ్డివాడా అని పిలిచినప్పుడు అతనికి అప్రీతి తోస్తుంది. ఆ పదము వినగనే అతనికి మనసుకు బాధ కలుగుతుంది. పలికినది సత్యమే కాని వ్యక్తికి అప్రీతి కలిగించింది. ఒక కుంటివాడిని చూచినప్పుడు కాళ్ళు లేవని సత్యమే మనకు తెలిసింది, కానీ అతని ఏమో కుంటివాడా అని పిలిచినప్పుడు అతని మనసు బాధ కలుగుతుంది. కనుక సత్యమైనప్పటికీ అతనికి బాధ కలుగునటువంటి మార్గమును పురస్కరించుకుని వేరొక మార్గంలో అతన్ని పిలిచటము చాలా ఉత్తమం. సత్యము సత్యమని ఇతరులకు బాధ కలిగించేటువంటి సత్యమును కూడాను మనం ప్రవేశపెట్టుకోరాదు. కనుక మానవుని యొక్క నడతలను సక్రమమైనట్టుగా లేనప్పుడు మానవుని యొక్క వ్యక్తిత్వాన్ని కోల్పోతాడు. కనుక మానవత్వము యొక్క వ్యక్తిత్వాన్ని మనము అభివృద్ధి గావించుకోవాలన్న సత్య మార్గము ప్రీతి మార్గమును మనము అనుసరించాలి. సమస్త వేదములకు ఉపనిషత్తు శిరస్సు వంటిది. ఈ ఉపనిషత్తులకు ఈశావాస్యం అనేటువంటి ఉపనిషత్తు శిరస్థాయికి కూడినటువంటిది. ఈ ఈశావాసికోపనిషత్తు కేవలము ఒక శుక్ల యజుర్వేదమునందు కొంత మంత్రరూపమై ఉంటున్నారు. ఇది కర్మ మార్గమును పురస్కరించుకుని 39వ అధ్యాయం వరకు కూడా ప్రబోధిస్తూ వచ్చింది. 40వ అధ్యాయంలో ప్రవేశించేటప్పటికీ వివరణను ప్రారంభిస్తుంది. అక్కడి నుండియే ఈశావాసికోపనిషత్తు ప్రారంభమవుతుంది. కర్మమునకు ప్రతిపాదించేటువంటిది జ్ఞానము. జ్ఞానమునకు ఆధారము కర్మ. కర్మజ్ఞానములు సమన్వయము కావించేటువంటిది ఉపనిషత్తు. కనుక మానవుడు చేయవలసినటువంటి కర్మలు తప్పక చేసియే తీరాలి. మంచి మంచి కర్మలు మంచి మనసుతో ఆచరించాలి. ఈ కర్మ యొక్క ఫలితము నేనే అనుభవించాలి అనే అభిమానములకు అవకాశం ఇవ్వకూడదు. నేను చేయటం వల్లనే ఈ కర్మ యొక్క ఫలితమును పొందగలిగినాను అనేటువంటి అహంకారములకు అవకాశం ఇవ్వకూడదు. ఈ అహంకార అభిమానములు మానవునికి కర్మబంధితుని కావిస్తుంది. ఈ ఈశావాసికోపనిషత్తునందు మానవుడు ఏ భోగమును అనుభవించవలసి వచ్చినను త్యాగము చేత భోగమును అనుభవించమని ప్రబోధిస్తూ వచ్చింది. కేవలము నిత్య జీవితంలో మానవులకు భోగములకును త్యాగములకును పొత్తు కుదరదు. త్యాగి కేవలము భోగము జోలికి పోడు, భోగి త్యాగమును చింతించడు. ఇలాంటి పరిస్థితిని ఎందు త్యాగముతో కూడినటువంటి భోగమును అనుభవించటము ఇది ఏ విధంగా సాధ్యమవుతుంది? దీనిని ఈశావాసికోపనిషత్తు ఆచరణలోని అహంకారమును అనుభూతిలోని ఆసక్తిని రెండూ విసర్జించినప్పుడు త్యాగములకు భోగములకు ఎట్టి భేదము ఉండదు. కనుక అహంకార ఆసక్తులతో కూడినటువంటి ఒక కర్మలు ఏమి చేసినప్పటికీ ఇవి భోగముతో కూడిన త్యాగములే, త్యాగముతో కూడిన భోగములే. ఈ అహంకార అభిమానములు ఎందు స్వార్థము స్వప్రయోజనము శూన్యం. స్వార్థ స్వప్రయోజనము లేనటువంటి సర్వకర్మలు కూడాను త్యాగముతో కూడినటువంటి భోగములే. కనుక ప్రతి మానవుడు కూడాను విధిగా కర్మలు ఆచరించి ఇది నా ఆచరణ యొక్క ఫలితము అనేటువంటి అహంకారములకు అవకాశం ఇవ్వకూడదు. నేను చేసిన కర్మల యొక్క ఫలితము కనుక అని దీనిని తానే అనుభవించాలనే అభిమానము కూడాను అవకాశం అందించరాదు. ఇది ఏ ఆత్మతత్వమును ప్రబోధించినటువంటి ఈశావాస్యం. ఈ విధమైనటువంటి అహంకారములకు అభిమానములకు త్యాగము గావించి అనుభవించినటువంటి భోగమే నిజమైన యోగమని కూడాను నిరూపిస్తూ వచ్చింది. యోగమనగా ఏమిటి? కనుక యోగమనగా మనము అనేక సాధనల చేత ప్రాప్తించుకున్నటువంటి యొక్క క్రోడీకరించుకున్నటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క సంపుటి. భగవద్గీత యందు యోగక్షేమం వహామ్యహం, నీ యోగక్షేమములను నేను చూసుకుంటానన్నాడు. యోగక్షేమములనగా ప్రాకృతమైనటువంటి యొక్క దృష్టిలో మనం విచారణ చేసినప్పుడు మన క్షేమ సమాచారములు, మన ఇల్లు వాకిలి ఆలు బిడ్డల యొక్క పరిస్థితులను ప్రశ్నించుకోవటం అనుకుంటున్నాం. ఈ ప్రాకృతమైనటువంటి విచారణకు యోగం అనేటువంటి యొక్క పేరు సార్థకం కాదు. మానవుడై పుట్టి మానవాతీతమైనటువంటి దివ్యత్వాన్ని అనేక సాధనల చేత సాధించి దానిని పొందినటువంటి యొక్క పవిత్రమైనటువంటి స్థితికి యోగము అని పేరు. అనగా అప్రాప్తమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని ప్రాప్తించుకునటమే యోగము. ఇది అగోచరమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి తత్వాన్ని గోచరింపజేసుకోవటమే యోగం. కేవలము ఒక విధమైనటువంటి దివ్యత్వంతో కూడి కంటికి కనిపించక, చెవులకు వినిపించక, మనసుకు అనిపించక, హృదయాన్ని కరిగించక, దివ్యమైన స్థాయిలో ఉండేటువంటి యొక్క తత్వాన్ని అనుభూతికి తెప్పించుకోవటమే యోగం. అవ్యక్తమై గూఢముగా ఉన్నటువంటి యొక్క దివ్యతత్వాన్ని వ్యక్తీకరింపచేసుకోవటమే యోగం. అట్టి సర్వసాధనం చేత సాధించినటువంటి యొక్క దివ్యమైన యోగాన్ని రక్షించుకోవటమే క్షేమం. కనుక యోగక్షేమం అనగా మానవాతీతమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని సంపాదించుకోవటము, ఆ సంపాదించుకున్నటువంటి యొక్క దివ్యత్వాన్ని కాపాడుకోవటమే యోగక్షేమముల యొక్క అంతరార్థం. ఈ యోగక్షేమములతో కూడినటువంటి యొక్క దివ్యత్వానికే త్యాగముతో కూడినటువంటి భోగమని కూడా చెప్పవచ్చు. కనుక త్యాగముతో కూడినటువంటి యోగము మానవత్వానికి అత్యంత అవసరం. ఇట్టి త్యాగమునకు పూనుకున్నటువంటి మానవత్వములోనే దివ్యత్వమైనటువంటి వ్యక్తిత్వము ఆవిర్భవిస్తుంది. కారణం మానవుడు ఉపనిషత్తు వాక్యములను కేవలము ధృణీకరించక దివ్యమైనటువంటి యొక్క భావం చేత దానిని క్రోడీకరింపచేసుకుని దాని నిత్యాచరణలో ఉంచుకోవటము తగినటువంటి కృషి చేయాలి. మానవుడు కేవలము శారీర మనస్సు ఆధ్యాత్మిక తత్వముతోనే మాత్రమే కూడినటువంటి వాడు కాదు. ఇతనికి అతీతమైనటువంటి ప్రజ్ఞాశక్తి కూడా ఉంటున్నది. కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్, ఇది ప్రజ్ఞ అన్నారు. ఈ ప్రజ్ఞాన శక్తిని ప్రతి మానవుడు కూడాను దానిని దృష్టి అందుంచుకోవాలి. ఇది మనస్సునందును, శరీరమునందును, అంతఃకరణ ఎందును, అన్నింటి ఎందుకును సర్వవ్యాపకమై ఉంటుండాలి. అంతఃకరణ అనగా ఏమిటి? ఇక్కడనే మనకు త్యాగంతో కూడినటువంటి యోగం మనం ప్రాప్తిస్తుంది. అంతఃకరణ అనగా మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఈ నాలుగింటి యొక్క సమ్మిళితమైన స్వరూపాన్నే అంతఃకరణ అంటున్నారు. ఇక్కడ మనస్సు అనగా ఏమిటి? మనసు అనగా నిరంతరము చింతించుకోవటమే మనస్సు. సంకల్ప వికల్పాత్మకం మనః అన్నారు. సంకల్ప వికల్పాలతో కూడి ఉంటుంటారు. ఇది ఒక వస్త్రము. ఈ వస్త్రమునకు పడుగు, పేక అనగా నిలువు, అడ్డం అనేటువంటి దారము చేరి ఉంటున్నాయి. ఇదే సంకల్ప వికల్పాత్మకమైనటువంటిది. మనం ఒకవైపు ఉన్నటువంటి దారమును తీసివేస్తూ వస్తే పట్టనే లేదు. అదే విధముగానే ఈ సంకల్పం ఉండేటువంటి దారమును మనం తీసివేస్తూ వస్తే మనస్సు అనేటువంటి స్వరూపమే ఉండదు. దీనినే మనరత్రాణ సమ్మిళితం అన్నారు. కనుక ఈ సంకల్పముల చేతనే మనత్రాణ శక్తిని మనలో మనం పెంచుకుంటున్నాం. కనుక ఈ మనస్సు అనేటువంటి సంకల్పంతో కూడినటువంటి స్వరూపము. చిత్తము అనగా చింతించటమే చిత్తము, తద్భావాన్ని మనం చింతించటము. బుద్ధి అనగా నిర్ణయాత్మక శక్తి. ఈ యొక్క నిత్యానిత్య విషయ పరిశీలన చేసేటువంటి యొక్క దివ్యమైనటువంటి తెలివి. అహంకారము, అహంకారం అనగా ఆకారమునే పురస్కరించుకుని నేను అని భావించుకోవటమే అహంకారం. ఆకారమే నేననుకోవటమే అహంకారం. అహం ఆకారం, ఇది అహంకారం. కనుకనే మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఈ నాలుగు కూడా మనస్సు యొక్క వికార స్వరూపములే. మనసే ఇన్ని రూపములు ధరిస్తూ ఉంటుండాలి. ఒకే మనసుకి ఇన్ని పేర్లు కూడాను సంభవిస్తూ ఉంటుంది. ఒకే బ్రాహ్మణుడు వంట చేస్తుంటే వంట బ్రాహ్మణుడు అంటాం, అదే బ్రాహ్మణుడు పూజ చేస్తుంటే పూజారి బ్రాహ్మణుడు అంటాం, అదే బ్రాహ్మణుడే టీచ్ చేస్తుంటే టీచర్ బ్రాహ్మణుడు అంటాం, అదే బ్రాహ్మణుడు పంచాంగం చెప్తుంటే పంచాంగ బ్రాహ్మణుడు అంటాం. బ్రాహ్మణుడు ఒక్కడే అయినప్పటికీ తన యొక్క వృత్తిని పురస్కరించుకుని అతనికి పేర్లు వేరువేరుగా వస్తుంటాయి. కనుకనే మనస్సు అనేక వృత్తులతో కూడినప్పుడు దీనికే బుద్ధి, దీనికే చిత్తము, దీనికే అహంకారము, దీనికే మనస్సు అని పేరు వస్తున్నాయి. కనుక ఇవన్నీ కూడా పర్యాయ పదములు. మనస్సు యొక్క పర్యాయ పదములే. అంతఃకరణ అనగా ప్రత్యేకంగా లేదు. మన కరణములన్నీ బయట కనిపిస్తున్నాయి. కళ్ళు బయట కనిపిస్తుంది, చెవు బయట విషయాన్ని వింటుంది, ముక్కులు బయట గాలిని పిలుస్తుంది. ఇవన్నీ కూడా బహిర్కరణములు. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అంతఃకరణములు. లోపల ఉండినటువంటి పనిముట్లు. కనుకనే దీనికి అంతఃకరణము అని పేరు వచ్చాయి. అంతఃకరణ త్యాగము చేత బహిర్కరణములను మనం అనుభవించినప్పటికీ ఇదియే త్యాగంతో చేరినటువంటి భోగం అవుతుంది. కనుక మొట్టమొదటి అంతఃకరణను మనం పరిశుద్ధిగా ఉంచుకోవాలి. కనుకనే ప్రతి మానవుడు కూడా కర్మాచరణలో మనం కంకణం కట్టుకోవాలి. కర్మ లేకుండా చిత్తమును శుద్ధి కలగదు. కనుకనే వేదమునందు చిత్తస్య శుద్ధయే కర్మ అన్నారు. కనుక చిత్తశుద్ధి నిమిత్తమై ప్రతి మానవుడు కూడాను సత్కర్మ ఆచరించాలి. ఈ సత్కర్మలనగా ఏమిటి? ఫలాపేక్ష లేకుండా స్వార్థం అనేటువంటిది ఉండకుండా కర్మలు ఆచరించడమే నిష్కామ కర్మ అన్నారు. ఈ నిష్కామ కర్మకే భోగముతో కూడిన త్యాగం అని కూడా పేరు పెట్టారు. ఈ విధమైనటువంటి భోగముతో కూడినటువంటి త్యాగమును ఈశావాసికోపనిషత్తు అనేక విధముగా బోధిస్తూ వచ్చింది. కేవలము అకర్మడు కాకూడదు, కాయము కర్మ నిమిత్తమే ఆవిర్భవించినటువంటిది, కర్మ కాలమును పవిత్రము గావించేటువంటిది, కాలము ఒక విధమైనటువంటి కర్తవ్యంతో కూడినటువంటిది, కాలకర్మ కారణ కర్తవ్యం యొక్క జీవితమే మానవుని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము. కాలకర్మ కారణ కర్తవ్యంతో కూడినటువంటి మానవత్వాన్ని మనం ఏ విధమైన యొక్క మార్గంలో ప్రవేశపెడుతున్నాం? నిరంతరము స్వార్థము స్వప్రయోజనము, స్వార్థము స్వప్రయోజనమే. ఇంకా త్యాగంతో కూడిన భోగం ఏ రీతిగా లభిస్తుంది? ఇది భోగముతో కూడినటువంటి రోగంగా రూపొందుతుంది. మానవుడు యోగి కావాలి కానీ భోగి కాకూడదు. భోగం అనగా ఏమిటి? కేవలము ఆహార నిద్ర భయ మైదనాలతో జీవితం వ్యర్థం కావించుకోవటం ఆ భోగము. దేహాన్ని కాపాడుకునే నిమిత్తమే ఆహారం అత్యవసరమే. విచ్ఛాన్నం దేహరక్షార్థం, వస్త్రం శీత నివారణం. మానవ జీవితం అంతా ఇప్పుడు రోగంతోనే కూడి ఉంటున్నది. మలమూత్ర దుర్గంధ మాంసరక్తమి గాని పులుపు జవ్వాజీలు పుట్టబోము. కొంప ఈ దేహము, మెక్కడు సేవక గంప ఈ దేహము, జాతి సంచలనం పొందు తుంప ఈ దేహము, కనుక భవసాగర మీదగలేని కంప ఈ దేహము, అమ్ముల బదలంబు మన మెప్పు దళంప ఈ దేహము, మే నిశ్చలమని నమ్మబోకు మనసా హరిపాదములు ఆశ్రయించవే. ఇది కేవలము కుళ్లిపోయే దుంప వంటిది, కూలిపోయే రథము వంటిది, అమ్ముల పదమంతంతో చేరినటువంటి కంప వంటిది. అయితే దీని యొక్క రోగమును మనం నివారించుకునే నిమిత్తమై ఔషధము సేవించాలి. ఏది రోగము, ఏది ఆరోగ్యము, అన్ని రోగములే. ఆకలి ఒక రోగము, అన్నం ఒక ఔషధము, దాహము యొక్క రోగము, దానికి నీరు ఒక ఔషధము. ఇదే ఇవన్నీ కూడా ఒక్కొక్క రోగములకు ఒక్కొక్క ఔషధాన్ని సేవిస్తూ ఉంటున్నాం. ఆనందము కావాలని కోరేటువంటిది ఒక రోగము, ఆనందానికి కార్యాచరణ ఔషధము. ఆనందం కావాలని ఆశిస్తూ దానికి తగినటువంటి కృషిని మనం చేయకపోయినప్పుడు ఆనందం ఏ రీతిగా లభ్యమవుతుంది? ఆనందం తన స్వరూపమే అయినప్పటికీ దాన్ని అనుభవించడానికి మానవుని యొక్క ప్రయత్నం కూడా అత్యవసరం. తట్టలో పొటేటో చపాతి పెట్టుకుని పొటేటో చపాతి పొటేటో చపాతి పొటేటో చపాతి అని వంద పర్యాయం చెప్పినప్పటికీ మన పొట్ట నిండదు. మన పొట్ట నింపుకోవాలంటే నోటికి చేతికి పని పెట్టాలి, అనగా చేతితో కర్మను ఆచరించాలి, నోటితో దివ్యమైనటువంటి నామాన్ని స్మరించాలి. ఈ రెండింటి యొక్క పరిశ్రమల ద్వారానే మనకు ఆనందం అనేటువంటిది మనం ప్రాప్తిస్తుంది. కనుక మానవునికి రోగము కానటువంటిది ఈ జగత్తులో ఒక్కటి కూడా లేదు. కానీ దానిని మనం యోగముగా మార్చుకోవడానికి తగినటువంటి కృషి చేయాలి. కనుకనే దీనికి శాస్త్రం అనేకులను ఒక పర్యాయం భుజించినటువంటి వాడు యోగి అన్నారు, రెండు పర్యాయములు భుజించినటువంటి వాడు భోగి అన్నారు, మూడు పర్యాయములు భుజించినటువంటి వాడు రోగి అన్నారు, నాలుగు పర్యాయములు భుజించినటువంటి వాడు బ్రతికి చచ్చిన వాడితో సమానం అన్నారు, ఇది డెత్ అన్నారు. కనుక నిరంతరము కూడాను మనం పొట్ట నింపుకునే నిమిత్తమై మనం ప్రాపురాడుతున్నామే కాని జీవితాన్ని సుఖశాంతులతో దివ్యమైన మార్గంలో ఆదర్శవంతమైన జీవితాన్ని అందించడానికి మనం కృషి చేయటం లేదు. విద్యార్థులారా, సమస్త పదార్థములు కూడాను కాలానుగుణ్యంగా నశించునవి. కాలకర్మ కారణ కర్తవ్యములు కలిసి వచ్చినప్పుడు కాయము కూడాను వదలవలసింది సత్యమే. కానీ కాయము మరణించినప్పటికీ ఆదర్శం అనేటువంటి శాశ్వతంగా స్థిరస్థాయిగా ఉంటుంది అని చిరంజీవితత్వం. ఆ యొక్క ఆదర్శాన్ని అందించేటువంటి వ్యక్తిగా మనం తయారు కావాలి. ఈ ఆదర్శమే తరతరముల వరకు కూడాను ప్రజల యొక్క హృదయం లోపల శాశ్వతంగా నిలిచి ఉంటుంది. కనుక మనం ఆశలు ఉండవలసినదే, ఆశలు కూడా ఒక మితం ఉంటుండాలి. ఆ మితంను పురస్కరించుకుని సమాజంలో దృష్టి అందించుకుని కర్తవ్యములు ఆచరించడానికి ప్రయత్నించడమే ఇది ఏ త్యాగములకు తగినటువంటి భోగము. నిజంగా పరోపకార సంబంధమైన కార్యంలో మనం ప్రవేశించినప్పుడు మనకు కలిగేటువంటి ఆనందము ఇంత అంతటిది కాదు. ఆ యొక్క త్యాగం చేతనే ఈ యొక్క ఆనందం అనే భోగాన్ని మనం అనుభవించగలుగుతాం. ప్రతిఫలాపేక్ష చేత మనం కర్మలు ఆచరించినప్పుడు మనకు ఆనందం అనేటువంటిది లభ్యం కాదు. కనుకనే ప్రపంచములో మనం మర్చవలసినటువంటిది ఒకటి, జ్ఞప్తి అందించుకోవలసినది మరొకటి, ఏమి మర్చిపోవలసినటువంటి రెండు. మనము ఇతరులకు చేసినటువంటి ఉపకారాన్ని మనం మర్చిపోవాలి. దానిని మర్చకుండా మన హృదయమునందే ఉంచుకున్నప్పుడు ఆ ఒక ఉపకారానికి ప్రతిఫలాన్ని ఆపేక్షించుకుంటూ మనం కొంత నిరాశకు గురి కావచ్చు. లేక ద్వేష అసూయను కూడాను మనం మార్గం తీయవచ్చును. కనుక మనం చేసినటువంటి ఉపకారాన్ని మనం అప్పటికప్పుడే మర్చిపోవాలి. ఇంకా రెండవది, ఇతరులు మనకు చేసినటువంటి అపకారాన్ని మనం మర్చిపోవాలి. ఇతరులు మనకు చేసిన అపకారాన్ని మనం చింతిస్తూ ఉంటే దానికి ప్రతి అపకారం చేయాలని మనలో ఒక దుర్భావములు ఆవిర్భవిస్తాయి. కనుక అట్టి దుర్భావములు ఆవిర్భవించకుండా ఉండడానికి మనము ఇతరులు మనకు చేసిన అపకారాన్ని కూడా అప్పటికప్పుడే మర్చిపోవాలి. మనము ఇతరులకు చేసిన ఉపకారము, ఇతరులు మనకు చేసిన అపకారము రెండింటిని మర్చటమే ఇది ఏ త్యాగంతో కూడిన భోగమైపోతుంది. అట్టు కాకుండా నిరంతరము కూడా చేసిన ఉపకారాన్ని, పరులు చేసిన అపకారాన్ని స్మరిస్తూ ఉంటుంటే కేవలము మనము మరినపు కొంపగా రూపొందుతాం. ఇది కేవలము ఒక దుర్గంధంతో కూడినటువంటి యొక్క దిబ్బ వలె తయారవుతుంది మన దేహము. ఇది మంచిది కాదు. దేనిని మనము చింతిస్తామో దాని యొక్క రియాక్షన్ మనకు ఉంటుంటుంది. కనుకనే భారతీయుల యొక్క సంప్రదాయమునందు కర్మ ఫలము అనేటువంటిది తప్పినది కాదు. భారతీయుల యొక్క విశ్వాసం నాలుగు రకములైనటువంటి విశ్వాసములు. కర్మ ఫలమును విశ్వసించేటువంటిది వారి ఒక మొదటి విశ్వాసము. అవతార తత్వాన్ని విశ్వసించేటువంటిది వారికి రెండవ యొక్క విశ్వాసము. మనము ఏది చేసినప్పటికీ దాని యొక్క ప్రతిఫలమును మనకు తప్పినది కాదు అనేటువంటిది మూడవ అది విశ్వాసము. ఇంకా నాలుగవది ఏమిటంటే, ఈ జగత్తునందు మనం ప్రతి ఒక్క విషయం నందు కూడాను కొన్ని రకమైనటువంటి పవిత్రత అనేటువంటి గాఢమైనటువంటి ఒక విశ్వాసం ఉంటుండాలి. పవిత్రము, ప్రశాంతి, పట్టుదల ఈ మూడింటి యొక్క తత్వం చేతనే ఈ నాలుగింటిని మనం సాధించవచ్చును. ఈ మూడింటి యొక్క తత్వాన్ని మనం చక్కగా దిట్టంగా సాధించాలి. కనుకనే విద్యార్థులైన యువకులు ఇప్పటి నుంచి ఈ పవిత్రమైన మార్గంలో ప్రవేశించి మనము త్యాగముతో కూడినటువంటి భోగాలను అనుభవించడానికి ప్రయత్నించాలి. భోగముతో కూడిన భోగాన్ని ఆశించకూడదు. త్యాగము త్యాగము త్యాగము, త్యాగమే మనకుండేటువంటి నిజమైనటువంటి భోగం. అనేక పర్యాలు చెప్పాను. న కర్మణ న ప్రజయ ధనేన త్యాగేనైకే అమృతత్వ మానసో. మనము పీల్చుకున్నటువంటి గాలిని తిరిగి మనం వదలకపోతే మనకు క్షేమం కలుగుతుందా, హాని కలుగుతుందా? ఊపిరితిత్తులు దెబ్బతింటాయి. తీసుకున్నటువంటి ఆహారమును తిరిగి మనం విసర్జించకుండా పోతే ఇది ఉపకారమా అపకారమా, త్యాగమా భోగమా? కాదు, రోగంగా తయారవుతుంది, కడుపు చెడిపోతుంది. కనుకనే ఏ విధంగా మనం తీసుకున్నటువంటి దాన్ని విసర్జించవలనో అదే రీతికుండానే సంపాదించినటువంటి ధనమును కూడాను త్యాగం చేస్తూ రావాలి. కనుకనే న కర్మణ న ప్రజయ ధనేన త్యాగేనేకే అమృతత్వ మానసు. మన ధనం ఏమిటి? జ్ఞానధనం, విద్యాధనము, యవ్వనధనము, ఆనందధనము, జ్ఞానధనము, ఇవన్నీ కూడాను మనకు ధనంతో కూడినటువంటివి. ఇవన్నీ కూడా విద్యాధనమును మనం ఆర్జించాము. ఆ విద్యాన్ని ఇతరులకు బోధించేటువంటి దాంట్లో మనం త్యాగం చేయాలి. ఆ త్యాగం చేతనే మన విద్య మరింత పోషించుకుని అభివృద్దిగా ఉంచుకుంటుంది. దీని ప్రబోధనే చేయకుండా పోయినప్పుడు మన విద్య అడుగంటి పోతుంది. కనుక ఎంత త్యాగం చేస్తూ ఉంటుంటామో అంత అభివృద్ధి కూడా కాంచుతుంది. కేవలము ఎవరికో మనకు ఉపకారం చేస్తున్నామని భావించరాదు, మనకు మనమే ఉపకారం చేసుకుంటున్నాం. ఈ యొక్క బోధన ఇతరులకు చేయటం చేత ఆ బోధన యొక్క ప్రభావము మనలో దినదినాభివృద్ధి కాంచుతుంది. విద్యార్థులారా, మన యొక్క జీవితం యొక్క పెరగటం మాత్రమే మనం చూసుకుంటున్నాము. ఈ జీవితంలో తరిగేటువంటి యొక్క తత్వం ఏమిటో మనం విచారించటం లేదు. ఆయువుతో పాటే మన యొక్క జీవితము నిండి ఉంటుండాలి. మనం దేహం ఎంత పెరుగుతూ వస్తుంటుండదో ఆయుస్సు అంత తరుగుతూ వస్తుంటుండాలి. ఈనాడు సూర్యోదయము సూర్యాస్తాన్ని గురించి మనం ఎంతో ఆనందిస్తుంటుంటాం. సూర్యోదయం ఏంటంటే ఆహా సూర్యోదయం ఏంది, వెలుతురు వచ్చింది, ఇంకా మన పనులు మనం ప్రారంభిస్తాం అని ఆనందిస్తున్నాం. కానీ సూర్యాస్తమం కాగానే ఆహా ఇంకా ప్రశాంతంగా నిద్రించవచ్చు, దేహానికి సరైన విశ్రాంతి ఇవ్వవచ్చును అని ఆనందిస్తున్నాం. ఇది కేవలము అజ్ఞానం యొక్క ప్రభావమే. ఈ సూర్యోదయ సూర్యాస్తమం చేత మనం ఎంత ఆనందిస్తున్నామో ఆ సూర్యోదయ సూర్యాస్తమం రెండు కొను మన ఆయు ప్రమాణాన్ని తీసుకుని పోతున్నాయి. దీనిని మనం విచారించటం లేదు. కనుకనే ప్రతి మానవుడు కూడాను సూర్యోదయ సూర్యాస్తములు కాయే పూర్వమే తమ యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. రామకృష్ణ పరమహంస కూడాను తెల్లవారి మొదలు రాత్రి వరకు కూడాను ఆ దివ్యమైన దర్శనం నిమిత్తమై ప్రాకులాడుతూ వచ్చాడు. పాట వేసుకుని పండుకోవడానికి పూర్వం కూడాను అటు ఇటు చూచేటువంటి వాడు. అయ్యో ఈనాడు కూడాను వ్యర్థమైపోయాయని, ఈనాడు కూడాను నా కృష్ణుడు నాకు కనిపించలేదే అని చాలా విచారంతో పౌడించేటువంటి వాడు. కనుక ఈ విధమైనటువంటి ఒక్కొక్క దినము కూడాను ఒక్కొక్క క్షణంగా భావించి ఆ దివ్యమైనటువంటి యొక్క అనుభూతి కోసమై అనేక రకములుగా బాధలు పడ్డారు. పూర్వ మహర్షులందరూ కూడాను ఇలాంటి తాపత్రయమే తపస్సుగా మార్చుకుని దివ్యమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని అనుభవిస్తూ వచ్చారు. తపస్సులుగా ఏమిటి? కేవలం తలక్రిందకు పెట్టి కాళ్లు పైకి పెట్టి ఏదో ఒక విధమైనటువంటి దీక్షను పూనుకోవటం కాదు తపస్సు. త్రికరణ శుద్ధి, మనోవాక్కాయములను ఏకంగా భావించుకోవటమే తపస్సు. అది ఏ మహాత్ముల యొక్క ప్రభావం. మనస్సు ఏకం, వచస్సు ఏకం, కర్మణి ఏకం, మహాత్మనం. మనస్ అన్యత్, వచస్ అన్యత్, కర్మణ్ అన్యత్, దురాత్మనం అన్నారు. మనసులో ఒకటి, మాటలోది మరొకటి, క్రియలో ఇంకొకటి, ఏమాత్రం కూడా తపస్సు కానేది, అది తమస్సుగా మారుతుంది. మానవత్వము చాలా విలువైనటువంటిది, చాలా పవిత్రమైనటువంటిది, అనుభవించదగినటువంటిది, ఆనందించదగినటువంటిది. జంతువునాం నరజన్మ దుర్లభం. ఇటువంటి దుర్లభమైనటువంటి నరజన్మ మనకు ప్రాప్తించి కూడాను దీనిని అప్రాప్త రూపమైనటువంటి ప్రాప్తిలో మనం అనుభవించాలి కాని దుష్ప్రాప్తమైనటువంటి ప్రాప్తిలో మనం వ్యర్థం చేయకూడదు. కనుక లోక సంబంధమైన విద్యలన్నీ కూడాను అభ్యసించడంలో తప్పు లేదు, కాని దివ్యమైనటువంటి మార్గాన్ని కూడాను కొంత చిత్తం నందుంచుకొని దానిని కూడాను మనం పోషించుకోవడానికి ప్రయత్నించాలి. కనుక మనం యోగులమే కాని భోగులం కాని రోగులం కాని కాదు. కనుక ప్రతి మానవుడు కూడాను యోగి, భోగి, జోగి, విరాగి, బైరాగి, ఈ ఆలగించి తత్వం నందు కూడాను దివ్యమయమైన త్యాగము మాత్రమే సమత్వమైన స్త్రీగా ఉంటుండాలి. ఆకలే లేకపోతే అన్నమును కూడా ఎవరు విలువివ్వరు, వేడే లేకపోతే ఎయిర్ కండిషన్ కూడా ఎవరు కొనుక్కోరు. కనుకనే దీనిని పురస్కరించుకునే నసుకార్ లభ్యతే సుఖం. సుఖము చేత మనకు సుఖము లభించదు, కష్టముల చేత దుఃఖముల చేతనే మనకు నిజమైన సుఖం ప్రాప్తి. 24 గంటలు కూడా ఎయిర్ కండిషన్ లో కూర్చుంటే ఎయిర్ కండిషన్ విలువ కూడా ఎవరికి తెలియదు. 2 గంటలు ఎండలో చుట్టి తిరిగి ఎయిర్ కండిషన్ లో ప్రవేశించినప్పుడు అప్పుడు దాని యొక్క విలువ మనకు అర్థమవుతుంది. కనుకనే మానవ జీవితం అనేటువంటిది సుఖ దుఃఖములతో కూడినటువంటిదిగా ఉంటుండాలి, లాభ నష్టములతో చేరినటువంటిదిగా ఉంటుండాలి, శీతోష్ణములతో ఉండినటువంటిదిగా ఉంటుండాలి. కనుక ఈ 2 భావములనేటువంటిది లేకపోతే, ద్వైతమే లేకపోతే అద్వైతానికి విలువనే లేదు. కనుకనే మానవుడు కొంతవరకు అర్ధ బ్లైండ్ గా ఉంటున్నాడు. ఏ మ్యాన్ విత్ డ్యూయలీ మైండ్ ఈజ్ హాఫ్ బ్లైండ్. కనుక మనం అది ఇది 2 విధమైనటువంటి మార్గంలో మనం ప్రవేశపెడుతున్నాం. దట్ అదే తత్, దిస్ ఇదే త్వం, దిస్ నేను, దట్ అతను. కనుక అతను నేను రెండింటి యొక్క ఏకత్వంలో మనం ప్రయాణం చేయాలి. ఫ్రమ్ ఐ టు వి ఇది చేరాలి మనము. అసత్యము నుంచి సత్యములకు కాదు మనం ప్రయాణం చేయవలసింది. లెస్సర్ ట్రూత్ టు హయ్యర్ ట్రూత్. ఇది ఎట్లాంటిది? ఒక పెద్ద సర్కిల్ ఉంటుండాలి. అదే పూర్ణ మద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. ఇది పూర్ణమైన పెద్ద సర్కిల్. ఈ సర్కిల్ లోపల ఇంకోటి చిన్న సర్కిల్ ఉంటుండాలి. ఆ సర్కిల్ లోపల ఇంకోటి చిన్న సర్కిల్ ఉంటుండాలి. ఆ చిన్న సర్కిలే దేహము, ఆ పెద్ద సర్కిలే మైండ్. అన్నింటికంటే పెద్ద సర్కిలే ఒక దయాత్మ. ఆత్మ సర్కిల్ అనేటువంటి ఎప్పటి కూడా ఏనాటికి మారదు. ఈ చిన్న సర్కిల్ ఈ యొక్క దేహం అనేటువంటి దానిని విశాలం 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 చేసుకుంటూ అనేక విధమైనటువంటి విశాల భావంతో మనం ప్రవేశించాలి. ఈ చిన్న సర్కిల్ లో విశాలం చేసుకుంటూ మధ్య సర్కిల్ లో మనం ప్రవేశించాలి. మైండ్ తో మనం కూడాలి. ఈ మైండ్ కూడా నువ్వు విశాలమైనటువంటి మైండ్ గా చేసుకుని ఆత్మలో మనం మర్జి కావాలి. అప్పుడే అన్నిటి యొక్క ఏకత్వం ప్రాప్తిస్తుంది. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ, గడియారం ఉంటుండాలి. వాల్ క్లాక్ లోపల 3 ముళ్ళు ఉంటున్నాయి. 1 సెకండ్ ముళ్ళు, 2 మినిట్స్ ముళ్ళు, 3 అవర్స్ ముళ్ళు. ఏది మనకు ప్రధానం? అవర్ ముళ్ళు లేకుండా సెకండ్ ముళ్ళు ఉంటుంటే కూడా ప్రయోజనం లేదు. సెకండ్ ముళ్ళు లేకుండా మినిట్స్ ముళ్ళు ఉంటుంటే కూడా ప్రయోజనం లేదు. ఈ 3 ముళ్ళు కూడా అవసరమే. అయితే 3 ముళ్ళల్లో కూడా ఉండేటువంటి యొక్క ప్రధానమైనటువంటి యొక్క ముళ్ళు ఏది? చిన్న ముళ్ళు, సెకండ్స్ ముళ్ళు, 60 ఇండ్లు ప్రయాణం చేస్తూ వస్తుంది. 60 ఇండ్లు ప్రయాణం చేసేటప్పటికీ నిమిషములు ముళ్ళు 1 ఇంటికి ప్రయాణం చేస్తుంది. మినిట్స్ ముళ్ళు 60 ఇండ్లు ప్రయాణం చేసేటప్పటికీ అవర్స్ ముళ్ళు 1 ఇల్లు ప్రయాణం. మన దేహమే ఒక వాల్ క్లాక్. ఈ శరీరం అనేటువంటి దీంతో అనేక సత్కర్మలనేటువంటి సెకండ్లు మనం చేసినప్పుడే మైండ్ అనేటువంటిది ఒక్క పవిత్ర స్థానానికి చేరిపోతుంది. ఈ మైండ్ అనేటువంటిది అనేక సచ్చింతలను సలిపినప్పుడే ఆత్మ అనేటువంటిది ఒక్క పవిత్ర స్థానానికి చేరిపోతుంది. కనుక శరీరంతో సత్కర్మలు, మనస్సుతో సచ్చింతలను సలిపినప్పుడే ఆత్మ ఆనంద స్థాయికి చేరిపోతుంది. ఆత్మ ప్రశాంత స్థితికి చేరే నిమిత్తమై ఈ సత్కర్మలు సచ్చింతలు అవసరం. అవరముళ్ళే లేకపోతే మినిట్స్ ముళ్ళు, సెకండ్స్ ముళ్ళు ఉపయోగం లేదు. కనుక ప్రపంచము లోపల ఉండినటువంటి యొక్క నిజమైనటువంటి సార్థకత 2 ఉంటున్నాయి. నేగి, నింగి, వెలుగు. అనగా నేల, ఆకాశము, వెలుగు, ఈ మూడు కూడాను ప్రతి జీవికి ఆధారం. నీరు, గాలి ఇవి రెండు ఆహారం. ఆధారము, ఆహారము రెండూ లేకపోతే జీవులే లేదు. ఎక్కడ ఆత్మనో అక్కడ నీరు, గాలి ఉంటుంటాయి. నీరు, గాలి లేకపోయినా ఆత్మ ఉండొచ్చు, కానీ ఆత్మ లేకుండా మాత్రం నీరు, గాలి ఉండడానికి వీలు కాదు. ఆత్మ నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్యశుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం. ఆత్మకి ఏమాత్రం కూడా దేనితోనూ సంబంధం లేదు. ఆత్మను పురస్కరించుకునే ఇవన్నీ కూడా పోషిస్తూ వస్తున్నాయి, జీవిస్తూ వస్తున్నాయి. కొడుకు లేని తండ్రి ఉండవచ్చును, కాని లోకములో తండ్రి లేని కొడుకు ఉండదు కదా. చేపలు లేని జలము ఉండవచ్చును, కాని జలము లేకుండా చేపలు ఉండడానికి వీలు కాదు. గాలి, నీరు లేనటువంటి ఆత్మ ఉంది, కాని ఆత్మ లేని గాలి, నీరు ఉండడానికి వీలు కాదు. కనుక ఆత్మకు ఆధారంగా ఉండేటువంటివి కాదు ఇవి. ఆత్మనే ఆధారంగా చేసుకుని ఉండేటువంటివి ఈ పంచభూతములు. కనుక ఈ పంచభూతముల యొక్క స్వరూపమే పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి మహత్తరము. ఈ మహత్తరమైనటువంటి యొక్క తత్వాన్ని త్యాగభావంతో అనుభవించుకోవటమే భోగముతో సమానం. ప్రతి క్షణము కూడాను మనం ఈ యొక్క పంచభూతములు అనుభవిస్తున్నాం. ఒక్క క్షణమేమైనా కూడాను గాలిని బిగబెడితే ఉక్కిరి బిక్కిరైపోతుంది జీవితము. మన చుట్టూ గాలి తిరుగుతూనే ఉంటుండాలి. మన పరిసర ప్రాంతంలో కూడా సర్వత్రా గాలి ఉంటుండాలి, కానీ కంటికి కనిపించదు, చేతికి చిక్కదు. అదే విధంగానే దైవత్వం కూడా సర్వత్రా ఉంటుండాలి. సర్వత పాణిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృత్తిష్టతి. ఎక్కడ చూచినా ఉండినప్పటికీ కంటికి కనిపించదు, చేతికి చిక్కదు. అనుభూతి మాత్రమే మనకు అర్థమవుతుంది. ప్రత్యక్ష ప్రమాణం అనుకుంటున్నారు మూర్ఖులు. ఇది ప్రత్యక్ష ప్రమాణం ఏమాత్రం కూడా చిక్కదు. అందువల్లనే అప్రమేయ అన్నారు భగవంతుణ్ణి. ఈ టెంబ్లర్ లోపల నీరు ఉంది, దీనిలో చక్కెర వేశాము, 5 నిమిషాల్లో కరిగిపోయింది. ఆ చక్కెర ఎక్కడ ఉంటుండాలి? నీటిలో సర్వత్రా ఉంటుండాలి. అడుగునా ఉంది, పైన ఉంది, చుట్టూ ఉంది, కానీ కంటికి కనిపించదు, చేతికి చిక్కదు. ఒక్క చుక్క నాలుగు పైన వేసుకుంటే అప్పుడు ఉన్నది అని సత్యం గుర్తిస్తుంది. అనగా అనుభూతికే ఇది ఉన్నదనేటువంటిది అర్థం తెలుస్తుంది, కానీ ప్రత్యక్ష ప్రమాణములకు ఏమాత్రమో ఇది తెలియదు. కనుక నీవు సాధన చేత ఆనందాన్ని అనుభవించినప్పుడు ఇదే ప్రత్యక్షానుభూతి. కనుక ఆత్మాన్వేషణ సలుపుతూ ఆనందాన్ని ఆశిస్తూ సాయుధ్య సామీప్యమునకు సరియైనటువంటి సాధనలు సలుపుతూ ఈ ప్రేమతత్వాన్ని పెంచుకున్నప్పుడే అప్పుడే మనలో ఆ యొక్క ప్రేమస్వరూపము సాక్షాత్కరిస్తుంది. ప్రేమ లేని హృదయము లోపల ప్రేమ పంట పండదు. ప్రేమ పంట లేనప్పుడు ప్రేమ ఫలము మనకు కనిపించదు. ప్రేమ రహిత మరుభూములలో ప్రేమాంకురములు పెంపొంద ప్రేమావేశముతో ప్రేమ సుధా వర్షము వర్షింపగ ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము సేయగదే కృష్ణ గానము సేయగదే. గోపికలు కోరారు ప్రేమరహిత మరుభూములలో. మా హృదయాలు ప్రేమరహితమైనటువంటి భూములుగా ఉంటున్నాయి. ప్రేమాంకురములు పెంపొంద ఆ ప్రేమాంకురములు పెంపు చేయాలని మా యొక్క అభిలాష, కానీ అది నీరు కోరుతుండాలి. ప్రేమ సుధా వర్షము వర్షింపగ ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము సేయగది. కనుక మన ప్రేమ సుధావర్షం అనగా ఏమిటి? ఆ ప్రేమ పలుకులే సుధావర్షం. ప్రేమ హృదయమే మన మరుభూములు. ప్రేమ యొక్క ప్రచారమే మన యొక్క జలము. ప్రేమ యొక్క ఫలమే మన యొక్క ఆనందము. ఈ ఆనందం అనేటువంటి ప్రవాహమే ప్రేమ సముద్రము. కనుక ఈ అనుగ్రహ సముద్రం లోపల ఈ అల్పమైనటువంటి జీవి అంకితం కావాలనుకున్నప్పుడు ప్రేమతత్వాన్ని మనం పొందాలి. దీనిని త్యాగంతో కూడినటువంటి భోగము అన్నారు. దేహ సంబంధమైన భోగం కాదు, మనో సంబంధమైన భోగము కాదు, ఆత్మ సంబంధమైన భోగము. ఇది సహజ సిద్ధమైనటువంటిది, ఇది కల్పితము కాదు, ఇది కృత్రిమము కాదు, కేవలము ఇది ఆత్మానందముతో కూడినటువంటిది. కనుక విద్యార్థులారా, ప్రేమ చేతనే ప్రపంచాన్ని దేదీప్యమానంగా వెలిగించండి. ఈనాడు ప్రేమ అనేటువంటిది శూన్యమైపోయినది. మనిషికి మధ్య, మనిషికి మధ్య పచ్చి గడ్డి వేసిన బగ్గును మండిపోతుండాలి. కనుక మనం ప్రేమను పెంచుకోవాలి. ప్రేమ ముదిత మనసికో రామ 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 శ్రీరామ రామ. పరమ శాంతి సుఖ నిదాన దివ్య రామ నామ.